ఇంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యశాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః.
శివుడు విరాగి. విరాగి అంటే ఏంటి? రాగము లేనివాడు. విగత రాగ విరాగ విరాగస్య భావ వైరాగ్యం. విగత రాగ విరాగ రాగము నుంచి విడిపడ్డటువంటి వాడు, కోరిక నుండి విడిపడ్డటువంటి వాడు, ఏది నాకు అవసరం లేదని అనుకునేవాడు, ఇది రాగం అంటే. ఇది వైరాగ్యం. కాబట్టి వైరాగ్యంతో ఉండేటువంటి వాడు, నేను ఈ కోరికలు కోరనండి ఎందుకని ఈ కోరికలు నాకు దుఃఖాన్ని ఇస్తాయి, నేను అది అభిలషించనండి ఎందుకని దానివల్ల నాకు బాధలే వస్తాయి, నేను దీన్ని కోరుకోను ఎందుకని ఈ కోరికల మధ్య నేను సుఖంగా ఉండలేను, బాధలే వస్తాయి, ఓకే, ఇదంతా వైరాగ్యం. అయితే శివుడు ఈ విధమైన వైరాగ్యం కిందకు వస్తాడా? మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నాకు అది వద్దు ఇది వద్దు అని అనుకోవడానికి, నాకు అది కష్టము ఇది కష్టం అనుకునేటువంటి స్థాయి భగవంతుడు అనేటువంటి శివుడికి ఉందా? ఉన్నదనుకోండి, ఇంకా ఆయనేం భగవంతుడు? ఇది నాకు అవసరం లేదు, నాకు కష్టాన్ని కలిగిస్తుంది. అది శివుడికి కూడా కష్టాన్ని కలిగించగలిగితే, శివుడికి కష్టాన్ని కల్పించేది శివుడి కన్నా అన్యంగా రెండవది ఉంది అని అర్థం. హిందూ ధర్మం ఒప్పుకోదు, అది దాని పేరు శాటన్. ఆ శాటన్ అంటే గేబ్రియల్ స్టోరీ రావాలి దానికి, ఇదిగా హిందూ ధర్మం ఒప్పుకోదు. భగవంతుడు తెలియకుండా ఎవరో ఉండి తప్పుదారు పట్టించడం అనేది అనూహ్యమైన విషయం. అటువంటి వాడు భగవంతుడు అయ్యేందుకే అవకాశం లేదు. సర్వజ్ఞత్వం ఉంటేనే భగవంతుడు, సర్వశక్తిమత్వం ఉంటేనే భగవంతుడు, సర్వత్రా ఉండేవాడే భగవంతుడు, ఏకమై ఉండేవాడే భగవంతుడు, అద్వైయుడే భగవంతుడు. అలాంటప్పుడు ఆయనకన్నా వేరుగా ఏముంది గనక ఆయన వేరుపడడానికి? వైరాగ్యం దేని నుంచి? ఇది చాలా ఇంపార్టెంట్. శివుడు దేని నుంచి అసలు విరక్తి? నేనుండొచ్చు, ఏమంటే నాకు ఆ విషయం నుంచి విరక్తి పొందుతాను, ఎందుకని అది నా మార్గానికి అడ్డంగా ఉంది. ఓకే, నువ్వు సాధు కాబట్టి నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి గనక అవన్నీ నీకు అవసరం. శివుడు తాను నిగ్రహించుకోవడానికి ఏముంది అక్కడ? నీ మనసును నువ్వు నిగ్రహించుకోవాలి, శివుడు ఏమి నిగ్రహించుకోవాలి? నీ మనసును నువ్వు నిగ్రహించుకోవడానికి ధ్యానం కోసం, అంతేనా? శివుడు ధ్యానంతో కనబడుతున్నాడు, ధ్యానమూర్తి. ఆయన ఏంటి, దేనికోసం ధ్యానం చేశాడు? మనం ధ్యానం చేసే శివుడి కోసం. అసలు ధ్యానం అనేది అంతఃకరణ శుద్ధి కోసమని మీకు తెలుసు ఇప్పుడు. అంటే అది కూడా లేనివాడా? అండర్స్టాండ్ ది పాయింట్. ధ్యానం అంతఃకరణ శుద్ధి కోసమేనా, సాధనేనా? శివుడు కూర్చొని వైరాగ్యంతో సాధన చేస్తున్నాడు అంటే అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. ఎక్కడ చెడింది ఆయనకి అంతఃకరణ శుద్ధి? నిగ్రహం కదా, నిగ్రహం మీకు నాకు కావాలి, ఎందుకని? అది జ్ఞాన లక్షణం. అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం. వీటి నుంచి మనకు విరక్తి, వీటి నుంచి మనం వైరాగ్యాన్ని కోరుకుంటూ ఉన్నాం. శివుడికి కూడా అవి బాధ పెడుతూ ఉన్నాయే, అవన్నీ జ్ఞాన లక్షణాలు కాదు కదా భగవద్గీతలో? జ్ఞాన లక్షణాలు అయినప్పుడు జ్ఞానము జ్ఞాన లక్షణాలు వేరా? జ్ఞానానికి సిద్ధపరుస్తూ ఉన్నాయి కదా. మరి జ్ఞానమే తానైనటువంటి వాడు జ్ఞానేశ్వరుడు. నిగ్రహం కూడా లేకుండా ఉన్నాడా? నో, నిగ్రహ స్వరూపం తానే. ఆయన కోసం మనోనిగ్రహం చేసుకుంటున్నాం, ఆయనకు అవసరం లేదు. మరి శివుడు ధ్యానం ఏంటి? శివుడికి విరక్తి, విరాగి అనే పదం ఎట్లా ఉపయోగించాలి దాన్ని? శివుడు చూడండి ఎంత విరాగ, ఏంటి విరాగ అంటే, ఆయన చూడండి ఏమీ లేదు, ఏమి లేకపోతే కోపిన ఉంది. అరే అయితే బిచ్చగాళ్ళంత విరాగలేనా? బాగా అర్థం అంటే మీ ఉద్దేశం ఆయన కౌపీనం పెట్టుకుని ఉన్నాడు గనక, ఆయన విరాగి, ఈయన ప్యాంట్ వేసుకున్నాడు గనక ఆయన కాదని మీ ఉద్దేశం, రాగాని ఆయన ఉద్దేశం మీద చెప్పండి. ఇది విషయం. నిగ్రహ స్వరూపమే తాను. అర్థమవుతుందా? ఇప్పుడు శివుడు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఇది శివరాత్రి. ఇదేంటిది? శివరాత్రి. చాలా లోతుగా అర్థం చేసుకుంటూ పోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం శివరాత్రి వచ్చినప్పుడు చాలా నిగూఢమైన విషయాల్లోకి పోతూ ఉన్నాం. విన్నవాళ్ళకి మరుపు వచ్చేటువంటి మహాభాగ్యం వాళ్ళ దగ్గర ఉండొచ్చేమో, కానీ చెప్పేవాడికి మాత్రం పొరపాటు కూడా లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చెప్పానో చెప్పమంటే చెప్తా మీకు. లాస్ట్ బిఫోర్ ఇయర్ మీకు ఏం చెప్పుంటాను శివరాత్రిలో చెప్పమంటే చెప్తా. సేమ్ పాట పాడే ప్రశ్న లేదు. ఎందుకని? వినేవాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళకి ఏమేమి అందిస్తూ ఉన్నాం. ఒకే మాస్టర్ సింగిల్ టీచర్గా ఉండి 1వ తరగతి నుంచి 5వ తరగతి చెప్పినా 1వ తరగతిలో వాడికి నేర్పించినవి 3వ తరగతికి వస్తే నేర్పించడం, కానీ మాస్టర్కి తెలుసు ఇప్పుడు వాడు 3వ తరగతి స్టూడెంట్, వాడికి ఏం చెప్పాలి అనేది అర్థమవుతుందా? సిలబస్ అంతా మాస్టర్ బుర్రలో ఉంటుంది శుభ్రంగా. అట్లాగే ఈ దశలో ఇన్ని ఉపనిషత్తులు ఇన్ని విన్న తర్వాత ఇప్పుడు శివరాత్రిని ఇంకా లోతుగా వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం శివుడు విరాగి, విరక్తితో ఉన్నాడు, వైరాగ్యంతో ఉన్నాడు, ఇదంతా సరిపోదు. ఎందుకని? ఎవరికోసం వైరాగ్యం? రాగమవుతానే వైరాగ్యం అవుతానే. ఏదాయన్ని భయపెట్టేది ఆయన దూరంగా పోవడానికి? ఆయన కానిది ఏమిటి ప్రపంచంలో? సర్వేశ్వరుడు కదా. సర్వేశ్వరుడు అంటే ఏంటి? విదితం అవిదితం రెండు సర్వం కదా. ఈశ్వర ప్రభు, నీకు తెలిసినవి తెలియనివి ఏవి కూడా ఆయనకు అన్యంగా లేవు. ఇక దేనికి దూరంగా పోవాలని విరక్తి? ఎక్కడ వైరాగ్యం? అర్థమవుతుంది? కాబట్టి దీన్ని ఇంకా కాస్త లోతుగా పోవాలి. శివరాత్రి కథ అంత రాత్రిలో జరుగుతా ఉంది. దీప్యమానంగా పగలు చేసుకోవచ్చు, కానీ ఇది శివరాత్రి. ఎందుకని? ఉన్నదంతా సత్యం అని కొందరు, ఉన్నదంతా శూన్యం అని మరికొందరు. ఏదైతే ఉందో అదంతా సత్యం అనుకునే వాళ్ళు ద్వైతులు. ద్వైతులు ఎవరు స్వామి? అద్వైతులు కాని వాళ్ళందరూ ద్వైతులే. ఎందుకంటే వాళ్ళు చాలా మంది, నాకు ఈరోజు టైం సరిపోదు చెప్పాలంటే, అంతమంది ఉండరు వాళ్ళు. ప్రపంచంలో అద్వైతం కానిది ఏదైనా ఉంటే అదంతా ద్వైతమే. దానికి పేర్లు పెట్టుకోవచ్చు, విశిష్టాద్వైతము, భావాద్వైతము, శుద్ధాద్వైతం, ఏదైనా పెట్టుకో. అర్థమవుతుంది? కాబట్టి అది జైనము, బౌద్ధము, చార్వాకము, జిరాస్ట్రనిజము, మెహమెడానిజము, క్రిస్టియానిటీ, ఏ రకరకాలు, సిక్కిజం, టోయిజం, కన్ఫ్యూషనిజం, ఇట్ ఈస్ దర్ కన్ఫ్యూషస్ ఫిలాసఫీ, కన్ఫ్యూషస్. కాబట్టి అదంతా మనకు గ్రీకు దేశం నుంచి కూడా చాలా ఫిలాసఫీ వచ్చింది. వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటాయి. టో రాశాడు కనుక టోయిజం, కన్ఫ్యూషస్ చెప్పాడు కనుక కన్ఫ్యూషనిజం, ఇదంతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మతాలు, ఈ వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతాలు, ఈ మొత్తం టోటల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక త్రాసులో కూర్చుంటాయి. అద్వైతం అట్లుంటది అంటున్నాను, ఇంకేం లేదు. వాళ్లలో రెండు రకాలు, ఇది అద్వైతం కనుక ఒకటే ఇది. వాళ్లలో రెండు అంటే ఆస్తికులు, నాస్తికులు. నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు అన్నాం. ఇప్పుడు బౌద్ధం, జైనం, చార్వాకం, ఇవన్నీ కూడా నాస్తిక దర్శనాలు. అట్లాగే ద్వైతం, విశిష్టాద్వైతం, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఇవన్నీ కూడాను ఆస్తిక దర్శనాలు. ఎందుకంటే ఈశ్వరుడున్నాడు అని అంగీకరిస్తాయి గనక. అర్థమవుతుంది? కనుక అవి ఈశ్వరుడున్నాడని అంగీకరించేటువంటివి ఆస్తిక దర్శనాలు, ఈశ్వర ప్రసక్తిని అంగీకరించినటువంటివి నాస్తిక దర్శనాలు. అండర్స్టాండ్? లే. నాస్తిక దర్శనాన్ని ఇప్పుడు బౌద్ధం వీళ్ళు చెప్పేది ఏంటంటే సర్వం శూన్యం. ఆస్తిక దర్శనాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే సర్వం సత్యం, ఈ జగత్తు సత్యం. అర్థమవుతుంది? మరి జగత్తు ఎట్లా సత్యం? జగత్తులో ఏది సత్యం? ఉన్నదంతా మార్పు చెందుతూ ఉంది, మార్పు చెందేది నశించిపోతా ఉంది. ఏది ఇక్కడ సత్యం? సత్య వస్తువు ఏది ఇక్కడ? ఏది చూసినా పరిణామంతోనే ఉంది. కనుక దీని మీదకి లోతుగా వెళ్ళినప్పుడు ద్వైతం ఎట్లా నిలవదో నేను ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ బాగా తెలుసు మర్చిపోకపోతే. ఓకే, ఇక శూన్యం అనేది అది మహాఘోరం. ఎందుకంటే సర్వం శూన్యం, శూన్యం. ఆ సర్వం అనే పదం వాడినప్పుడే ఘోరం అయిపోయింది. సర్వం అంటే ఏంటంటే ఏది సర్వం చెప్పండి? నీకు తెలిసింది, నీకు తెలియంది. నీకు తెలియంది కూడా శూన్యం అని ఎట్లా చెప్తావు? నీకు తెలిసింది శూన్యం అని చెప్పు, కానీ ఒకవేళ శూన్యం ఉంటే దాన్ని కూడా మేము ఖండిస్తాం, అది వేరే విషయం. నీకు తెలియంది కూడా శూన్యం అనడానికి సర్వం అనేటువంటి పదాన్ని నువ్వు ఎట్లా వాడతావు? ఏదో వాడారు. వాళ్ళు ఎందుకు వాడారు, వాళ్ళు ఎట్లా ఓడారు అనేది నాకు అనవసరం. కనుక సర్వము శూన్యం అనేటువంటి వాళ్ళకి అనేది ఒకటి, ఇది నాస్తిక దర్శనాల్లో ఉంది. అట్లా కాకుండా సర్వం సత్యం, ఈ ప్రపంచం ఏదైతే కనపడుతూ ఉందో ఇదంతా కూడా సత్యం అని. ఈ రెండు వాదానికి నిలవవు, హేతువుకు నిలవవు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే అద్వైతం ఒకటి వేరుగా అట్లా నిలబడి మాట్లాడుతుంది. అద్వైతం అంటే మహర్షులు బోధించినటువంటి ఉపనిషత్ సిద్ధాంతాలు, ఉపనిషత్తులో గీత, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని మాట్లాడతాయి. భిన్నంగా చెప్పినట్టుండినా ఒకే విషయాన్ని మాట్లాడతాయి. ఏం చెప్తాయండి వాళ్ళు? శూన్యం అంటున్నారు, ఉన్నదంతా శూన్యం. వీళ్ళేమో ఉన్నదంతా సత్యం. అద్వైతం ఏం చెప్ ఆ రెండు చెప్పదు. మరి ఏం చెప్తుంది? దైవం సత్యం. సత్యం ఎవరు? దైవం. దైవం ఎవరు? సత్యం, జ్ఞానం, అనంతం. అర్థమవుతుంది? ఇది బ్రహ్మస్వరూపం, ఇది ఒక్కటే సత్యం. జగత్తు మార్పు చెందుతూ ఉంది, ఇది మిథ్య. వీటికి సంబంధించిన అవగాహన మనకు ఉంది. దీన్ని ఆ ఉన్నదాన్ని ఎట్లా సత్యమో తెలుసుకోవడానికి ఇంకా కొద్ది మనం ముందుకు పోతే శివరాత్రి. ఏంటండి ఈ శివరాత్రి? శివుడు రాత్రినే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఆ లింగోద్భవం జరిగింది, పగలు జరిగితే ఎవరు వద్దన్నారు, కొట్టారా? ఇప్పుడంటే టెర్రరిస్టులు బాధ, అప్పుడు ఎవరు ఉండరు? లింగోద్భవం నైటే జరగాల్సిన అవసరం ఏంటి? ఏం డే టైం జరిగితే ఏమైంది? కాబట్టి పగల ఉపవాసం, రాత్రి జాగరణ. రివర్స్ అయి ఉంటే అట్లా అయి ఉండేది. పగలు జాగరణ, రాత్రి ఉపవాసం. ఎందుకని స్వామీజీ ఇదంతా? ఏదో ఏదో తమాషాగా పెట్టేశారా, లేకపోతే వీటనికి ఏమన్నా ఉన్నాయా? ఆ రాత్రి అనే విషయం అర్థమైతే గాని మిగతా విషయం తేలదు. ఇది శివరాత్రి, శివుని యొక్క రాత్రి. రాత్రి ఒక విచిత్రమైంది, ఎందుకో తెలుసా? రాత్రిలో ఏముంటది? శివరాత్రి. ఇది శివుడు మనకు దొరికేది రాత్రి, తమాషదండి. అందువల్ల 12 గంటల వరకు మేల్కొని సినిమా చూడాల, ఎందుకంటే శివుడి కోసం జాగరణ. పూర్వపు రోజులు అయితే ఒక టికెట్ మీద 2 సినిమాలు. పూర్వం తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక సినిమా, 2 సినిమాలు ఒక్కొక్క టికెట్ మీద. వాళ్ళు 2 టికెట్లు పెట్టుకొని రాత్రి నుంచి ఉదయం వరకు ఉండిపోయేవాళ్ళు. అట్లాగే అంటే ఉదయం నుంచి అంటే సాయంత్రం 6 గంటలకు వెళ్తారు. 2 సినిమాలు చూస్తే 12 అవుద్ది, మళ్ళీ 1 గంట నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు జాగరణ ఫుల్. ఏమి సినిమాలు అయ్యా? అమలక్కలు, భార్య భర్తలు, ఇవే. ఇంకేం లే, మళ్ళీ మళ్ళీ ఇవే సినిమాలు, ఇంకేం ఉండవు. దానివల్ల పుణ్యమో పురుషార్థం అది వేరే విషయం. కాబట్టి స్వామీజీ బాధంతా లేకుండా జాగ్రత్త ఇట్లా పెట్టుకుని ఉపవాసం అట్లా పెట్టుకుంటే ఎట్లా ఉండేది? ఎందుకు జరిగింది ఇది? సో రాత్రి, రాత్రి అంటే చీకటి అని అర్థం. రాత్రి అంటే చీకటి. చీకట్లో నీకేం కనిపించదు, చీకట్లో నీకేం కనిపించదు. ఏమి కనిపించదంటే ఏంటి అర్థం? వెలుగులో కనిపించేది చీకట్లో కనిపించదని అండర్స్టాండ్. వెలుగులో కనిపించేది చీకట్లో కనిపించదు. వెలుగులో నీకు కనిపించేది ఏంటి? వస్తువులు. వెలుగులో నీకు కనిపించేది వస్తువులు. కాబట్టి సూర్యోదయం అయిందంటే సూర్యుని యొక్క వెలుగులో నీకు వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇవి రాత్రి కనిపించు, చీకటిలో కనిపించు. కనుక ఏ వస్తువులైతే సత్యంగా కనిపిస్తూ ఉన్నాయో ద్వైత ప్రపంచాల్లో అవి చీకటిలో కనిపించు. ఫస్ట్ అండర్స్టాండ్. కాబట్టి మొదట ఆయన ఎగిరాడు, సర్వం సత్యమని ఆయన శివరాత్రిలో జాగరణలో ఎగిరిపోయాడు. ఇంకా రెండో ఆయన శూన్యం. కాబట్టి నీకు ఏమీ కనిపించకపోవచ్చు. వేరే విషయం, ఏది కనిపించకపోవచ్చు. అలా కనిపించడం లేదు అని నీకు తెలుస్తుంది. కాబట్టి ఏది లేదన్న చోట కూడా నువ్వు ఉన్నావు. అందువల్ల రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత కళ వచ్చింది అనుకోండి, కళను నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? నీ కళను నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? ఒకవేళ నా కళ నీకు అర్థం కాకపోవచ్చు. కళలో ఉన్న వాటిని తెలుసుకుంటున్నావా, లేని వాటిని తెలుసుకుంటున్నావా? ఇది కూడా తెలీదు. లేని వాటిని ఎట్లా తెలుసుకుంటావు? కుందేటుకు ముందు తెలుసుకో చూద్దాం. లేనిదాన్ని తెలుసుకునేది ఎట్లా? ఉన్నదాన్ని తెలుసుకోకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఉన్నదాన్ని తెలుసుకోకపోవచ్చు. ఇప్పుడు మనం అంటే ఏమయ్యా, నేను నీ ఎదురుగానే ఉన్నానో నీకు అర్థం కాదు, అరే నేను చూడలేదండి. ఉన్నాడు మనిషి, నువ్వు తెలుసుకోకపోవచ్చు, అంతే. లేనిదాన్ని చూసేది ఎట్లా? ఇంకొక 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయే పిల్లవాడిని ఇప్పుడు చూడు నువ్వు, సాధ్యమేమో? కాబట్టి ఉన్నదాన్ని తెలుసుకోకపోవచ్చేమో కానీ లేనిదాన్ని చూడడం అనేది ఎట్లా సాధ్యం అంటున్నాను. కాబట్టి కళలో మీరు చూసేది ఉన్నవాటినా లేని వాటినా. బోలవా, ఉన్నవాటినే. రాత్రి కళ్ళలో వచ్చే డబ్బులు ఉదయం నాకు ఇవ్వాలి నువ్వు, నేను ఒప్పుకోను. చెప్పండి, సో కళలో అయితే స్వామీజీ ఇట్లయితే ఎట్లా? లేవు అంటే లేని వాటిని ఎట్లా చూశారంటే, ఇంకా చూసాము గనక ఉన్నవి అని అంటే ఉంటే పట్టుకురమ్మంటుంది. ఇది ఎలా సాధ్యం ఇది? కనుక కళలో ఉన్నవి, అండర్స్టాండ్, కళలో ఉన్నవి, కళలో ఉన్నవి ఈ మధ్యలో అర్థం కావడం. కళలో ఉన్నవి, కళలో ఉన్నవి. ఒరే, ఏం మోడలేషన్ స్వామీజీది? అదే సెంటెన్స్ కదా, కళలో ఉన్నవి, కళలో ఉన్నవి. ఈ మధ్యన మేము అర్థం చేసుకో, ఈ మధ్యన ఏదో ఉంది, ఏంటది? కళలో ఉన్నట్లు ఉన్నవి. ఇది బాగుంది, కళలో ఉన్నవి, మధ్యలో ఏంటి ఇప్పుడు? కళలో ఉన్నట్లు ఉన్నవి. ఎందుకంటే లేవు అని చెప్పడానికి లేదు, కలగంటున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం, కళ చెప్తున్నాం. ఉన్నవని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకని అవి సత్యం కాదని మనకే తెలుసు, సరేనా? కాబట్టి కళలో మంచి జరిగినా సుఖం లేదు, చెడు జరిగినా సుఖం లేదు. కళలో కష్టం వచ్చింది అనుకున్న కష్టమే, సుఖం వచ్చింది అనుకున్న ఏమి సుఖం? అది మేల్కున్న తర్వాత కళలో 10 కోట్లు వచ్చినట్టుగా వచ్చింది, ఉదయం లేచి ఏం చేయాలి? లెక్కెట్టాలన్న వాటిని. కాబట్టి కళలో ఉన్నవి, కళలో ఉన్నట్లు ఉన్నవి. యాక్సెప్ట్ చేయండి. ఆ ఉన్నట్లున్నది ఎవరని? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏవైతే కళలో ఉన్నవో నీకు తెలుస్తూ ఉన్నవి గనక ఉన్నవి. కళలో ఒక బిల్డింగ్ ఉంది, కళలో ఒక ఏనుగు ఉంది, కళలో ఒక గుర్రం ఉంది, ఒక కళ్ళలో ఒక గుర్ర బండి ఉంది, కళ్ళలో ఒక నది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి ఉన్నట్లు ఉన్నాయి. ఎందుకో తెలుసా? చిన్న బుర్రలో నది అక్కడ ప్రవహిస్తుంది. ఇంకా ఏదైనా ఈర్షలో అసూయలు ప్రవహించవచ్చు, కానీ నదులు ఎక్కడ ప్రవహిస్తాయి? సముద్రాలు ఎక్కడ ఉంటాయి? బిల్డింగ్స్ ఎక్కడ ఉంటాయి? గాలి మేడలు ఉండొచ్చేమో, కానీ మేడలు ఎక్కడ ఉంచి వస్తాయి? ఓకే, కానీ అవి ఉన్నట్టున్నాయి. ఉన్నవి ఏమిటి? ఎలా ఉన్నవంటే ఉన్నట్లు ఉన్నవి. కాబట్టి ఏవైతే కలలో ఉన్నట్లు ఉన్నవో అవి ఏమిటా ఉన్నట్లు ఉన్నదంటే ఆ బిల్డింగ్ ఉన్నట్లు ఉన్నాయి. సరేనే, నదులు ఉన్నట్లు ఉన్నాయి, వస్తువులు ఉన్నట్లు ఉన్నవి, కానీ నీవే వాటిగా ఉన్నావు, అంతేనా? అవిగా ఉన్నావు కదా. బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ నువ్వే, నీ చైతన్యమే. నీ కళలో నీ చైతన్యం కన్నా ఎవరున్నారు గనక? నది ప్రవహిస్తుంది, నీ చైతన్యమే. కొండలున్నాయి, నీ చైతన్యమే. సమస్తం అదే. కాబట్టి చాలా నీకు కళలో తెలుస్తూ ఉండినా ఆ తెలుస్తున్నవి ఏవో నీకన్నా అన్యంగా భిన్నంగా లేవు. బహిర్ముఖమయ్యి నీ చైతన్యాన్ని నువ్వు చూడడమే గాని ద్రష్ట నువ్వే, దృశ్యము నువ్వే. ఎక్కడ? కళలో. కాబట్టి బాహ్య స్పృహ నీకు ఉన్నంత వరకు కళలో వస్తువులు ఉన్నట్లు ఉన్నాయి. ఆ ఉన్నట్లు ఉన్నది ఏమిటంటే వస్తువులు కావు, నీవే. ది ఎక్స్టర్నాలిటీ ప్లేస్. బహిర్ముఖమయ్యి నిన్ను నువ్వు చూసుకోవడమే. ద్రష్ట నువ్వే, దృశ్యము నువ్వే. సరేనా? ఆ స్థితి లేనిటువంటిది, తన నుండి తాను వేరుపడి తనను చూడనటువంటి స్థితి ఏదైతే ఉందో అది శివ ధ్యానం. తనకన్నా అన్యంగా రెండవ వస్తువు లేని స్థితి, బహిర్ముఖం అయ్యి చూసుకోలేని స్థితి. స్వామీజీ ఒకవేళ ఇదంతా కనపడితే, అద్దంలో ముఖాన్ని చూసే స్థితి. అద్దంలో నేను గనక నా ముఖాన్ని చూస్తే కనిపించేది నా ముఖమే, కానీ అద్దంలో ఇంకొక రూపం లేదు. కనుక నాకన్నా అన్యంగా ఉన్నది ఏదైనా కనిపిస్తే దాని మీద నాకు రాగం. ఓకే, నాకు నచ్చితే, అవసరం ఉంటే, అందగలిగితే, ఒకవేళ అది అందుతూ ఉండినా నాకు ఇష్టం లేకపోతే ద్వేషం. ఇది రాగద్వేషాలు. ఓకే, ఇవి రాగద్వేషాలు. ఈ రెండు శివుడికి ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని? నీ కళలో దేని మీద నీకు రాగం, దేని మీద నీకు ద్వేషం లేదు. అది కళ అని తెలిస్తే. ఎప్పుడు తెలియాలి కళ? మెలకువకొస్తే. అంతవరకు తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ నిద్రలో ఏదైతే అంధకారం ఉందో, చీకటి ఉందో, ఎందుకంటే వేదంలో కూడా ఒక అందమైనటువంటి మాట ఉంది, తమ ఆసీత్ తమసా గూఢమగ్రే. ఇది శివరాత్రి బేస్, మాసడియ సూక్తం. తమ ఆసీత్ తమసా గూఢమగ్రే. తమ ఆసీత్, చీకటి ఉన్నది. తమసా గూఢమగ్రే, ఆ చీకటిలో నిగూఢంగా చీకటి ఉంది. తమసా గూఢమగ్రే తమ ఆసీత్ తమసా గూఢమగ్రే. చీకటి ఉన్నది, కానీ ఆ చీకటిలో చీకటి ఉన్నది. సరే, చీకటి ఉంది, ఆ చీకటిలో చీకటి ఎవరో తెలుసా? శివుడు. అది శివరాత్రి. స్వామీజీ, చీకటి అంటేనే ఏం తెలియని స్థితి? అయ్యా, ఏమి తెలియని స్థితి? ఆ శూన్యం. ఏమి తెలియని స్థితి? శూన్యం. అది చీకటి. నువ్వు మాట్లాడేది చీకటిలో చీకటి, నిగూఢమైనటువంటి చీకటి. అది శివరాత్రి. అర్థం కావడం చూడు. రేపు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు నీకు కనపడుతూ ఉంటాడు గనక ఆకాశంలో, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నువ్వు చేయి, అర్థం చేసుకుంటావు. ఏమీ లేదు, అలాగే సూర్యుని ఒక్క నిమిషం చూడు, చూడలేవులే, అర నిమిషం చూడు పర్వాలేదు, 20 సెకండ్లు చూడు పర్వాలేదు, ఆ తర్వాత ఇట్లా చూడు నీకేం కనిపిస్తుంది? ఎక్సెసివ్ లైట్. అర్థమవుతుంది? ఎప్పుడైతే ఒక దివ్యమైనటువంటి ప్రకాశం నీకు గోచరిస్తూ ఉందో, ఆ ప్రకాశంలో చూచిన తర్వాత సమస్తం చీకటిగా గోచరిస్తాం. వాస్తవానికి అంత ప్రకాశంలో ఇంకా బాగా ప్రకాశించి ఉండాలి, కానీ నీకు చీకటిగా తెలుస్తా ఉంది. మహాభారతంలో కూడాను రాయబారానికి వెళ్ళినప్పుడు స్వామి ఒక్కసారి అక్కడ విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు అది కోటి సూర్య సమప్రభావం అయి ఉందన్నాడు వ్యాస మహర్షి. అందువల్ల అందరూ కళ్ళు మూసుకున్నారు, అది తమాషా, ఎవడు చూడలేదు కృష్ణుడు. వ్యాసుడు చూసి తెచ్చి చెప్తే తప్ప మనకు అర్థం కాదు. దుర్యోధనుడు మన ధృతరాష్ట్రుడు ఎలాగూ చూడలేడు, ఎందుకని? అంత పుణ్యాత్ముడు కనుక. కళ్ళున్న వాళ్ళు కూడా చూడలేకపోయారు. కారణం ఏమిటి? ఆ కాంతిలో అంత చీకటిగానే కనిపించింది. కాబట్టి ఒక దశలో మన రెటిన ఎంత కాంతిని నింపుకోగలదో అంత కాంతిలో ఉన్న వస్తువునే చూడగలదు, కానీ అంతకు మించి ఎక్సెసివ్ లైట్ కనుక వస్తే చూసేందుకు అవకాశం లేదు. కాబట్టి అంత దేదీప్య మన దివ్య సూర్య సహస్రేష్, కొన్ని వేల మంది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో వెలిగితే ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంది కృష్ణ అన్నాడు చూచారు అర్జునుడు. కాబట్టి అంత దివ్యమైనటువంటి ప్రకాశం, ఆ ప్రకాశాన్ని నేనేం చూడగలను? ఈ సూర్యుని చూస్తేనే నాకు చీకటిగా ఉంది. అంత ప్రకాశంలో వస్తు దర్శనం కాదు, ఇది అవస్తు దర్శనం, వస్తురహిత చైతన్యం ఇది. నాకన్నా అన్యంగా రెండవదాన్ని చూసేందుకు అవకాశం లేదు. కనుక తమ ఆసీత్ చీకటి ఉంది, తమసా గూఢమగ్రే, ఆ చీకటిలో ఉండే వెలుగు ఏదో అది శివుడు. కాబట్టి రెండవ వస్తువు గోచరం కానటువంటి పరిస్థితి. కనుక నిద్రలో చీకటిలో నీకు వస్తువు తెలియదు, కనుక శివ ధ్యానంలో రెండవ వస్తువు లేదు తెలుసుకోవడానికి, ఉన్నదంతా కూడా శివుడే. నీ కలలో ఉన్నటువంటి ప్రతి రూపం కూడా నీవే. ఇది ఎప్పుడు నీకు తెలుస్తుంది తెలుసా? అది కల నీకు ఎట్లా తెలుసు అది అసత్యమని? ఇంకొక దాంతో కంపేర్ చేస్తేనే. దేంతో కంపేర్ చేయాలి నువ్వు అది కలని? మెలకువతో చేయాలి, జాగ్రత్తతో. కలలో ఉన్నంత వరకు అది కలని నీకు తెలియదు, నువ్వు మేలుకున్న తర్వాత నీకు తెలుస్తుంది అది కలని. కనుక మేలుకోవడం అంటే జాగ్రత్త. జాగ్రత్తలోకి నువ్వు వచ్చిన తరువాత దీన్ని ఆధారం చేసుకొని అది కళ అని నిర్ణయిస్తున్నవే, కానీ అక్కడ నిర్ణయించడం లేదు. కాబట్టి దానికన్నా వేరే భూమికలోకి ఇక్కడికి వచ్చావు. కానీ ఒక్క విషయం మాత్రం ఉంది ఇక్కడ, కళకి దీనికి ప్రధానంగా ఒక అదృష్టం ఏంటంటే జాగ్రత్తలో ఏమీ లేదు, కళకి జాగ్రత్తకి తేడాని లేదు. అక్కడ ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ, అక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బు, అక్కడ ఏడవడం, ఇక్కడ ఏడవడం, అక్కడ సుఖం, ఇక్కడ సుఖం, అక్కడ పరిగెత్తడం, ఇక్కడ పరిగెత్తడం, అంత ఇవే. అక్కడ రాగద్వేషాలు, ఇక్కడ రాగద్వేషాలు, ఒక్కటే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఏమిటంటే కళలో అజ్ఞానం ఉంది, మెలకువలో అజ్ఞానం ఉంది, కానీ జ్ఞానం అందే అవకాశం మెలకువలో ఉంది, కళలో లేదు. అంతే నా దృష్టిలో అదొక్కటే, దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఒక గురువుని పట్టుకునేటువంటి అవకాశం, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఒక జాగ్రత్తలో ఉందే కానీ కళలో లేదు. అంతకు మించి కళకి జాగ్రత్తకి పెద్ద డిఫరెన్స్ అదే. ఎందుకని? ఏ మనసుకైతే జాగ్రత్త తెలుస్తూ ఉందో ఆ మనసుకే కళ తెలిసేది, రెండు మనసులు లేవు. కళను చూసే మనసే జాగ్రత్త ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉంది. కాబట్టి కళలో ఉన్నటువంటి బిల్డింగ్స్, కళలో ఉన్నటువంటి నదులు, కళలో ఉన్నటువంటి కొండలు, కళలో నీ కనిపించినవి ఉన్నా అవి ఉన్నవి అనుకున్నప్పుడు కూడా ఉన్నట్లు ఉన్నవి. ఎందుకని? వాటిలో ఉన్నది నీవే. ఇదిగో ఇది మేలుకున్న తర్వాత నువ్వు ఎట్లాగైతే తెలుసుకున్నావో అట్లాగే ఇప్పుడు ఏవైతే కనపడుతున్నాయో ఇక్కడ, అక్కడ బిల్డింగ్స్ కనపడ్డాయి, అక్కడ వ్యక్తులు కనపడ్డారు, అక్కడ విషయాలు కనపడ్డాయి, మేలుకున్న తర్వాత అవి నీవేనని అర్థమైంది. ఇక్కడ అన్నీ కనపడుతూ ఉన్నాయి, ఇక్కడ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో అక్కడ కనిపించినవి నీవేనని అక్కడ తెలియదు నీకు. ఇక్కడ కనిపిస్తున్నది నీవే అని ఇక్కడ తెలియదు. అక్కడ కనిపిస్తున్నది నీకన్నా అన్యము అని అక్కడ అనిపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కనిపించిన వస్తువులు విషయాలు అన్ని నీకన్నా అన్యం కాదని తెలిసింది. ఇక్కడ ఉన్నంత వరకు ఇవి నీకన్నా అన్యమని తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకొక భూమికలో గనక ఎగిరితే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మేలుకున్నట్టుగా ఇక్కడి నుంచి గనక మరొక చోట గనక మేలుకుంటే ఒక సత్యం అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది?
గిరులు గగనము, గిరులు గగనము, వాయువు చలము, గిరులు గగనము, వాయువు జలము, నదులు సాగరము, తరువులు సర్వము. గిరులు గగనము, వాయువు జలము, గిరులు గగనము, వాయువు జలము, నదులు సాగరము, పరువులు సర్వము. అంతా
కనుక నేను చూస్తే కళ, నేను చూస్తే స్వప్నం, నేను చూస్తే వస్తువులు నాకన్నా భిన్నమైనటువంటివి. కానీ వాటికి అతీతంగా నా చైతన్యం నేను అని తెలిసినప్పుడు, ఏ చైతన్యం నేను నాకు అర్థమైనప్పుడు, వాటిల్లో ఉన్నదంతా నేనే కానీ నాకన్నా అన్యం కాదు. ఇలా బహిర్ముఖం అవ్వడం, మనసు ఇంద్రియాలు బహిర్ముఖం అవుతూ ఉంటే అలా బహిర్ముఖం అయ్యేటువంటి స్థాయి లేని అద్భుత అద్వైత స్థితి శివ. అందువల్ల శివుడు విరక్తితో కాదు ఉండేది, బహిర్ముఖం కాని స్థితి అది, అది ధ్యానం. శివ ధ్యానం అంటే తాను బహిర్ముఖం కాలేడు, నో ఎక్స్టర్నాలిటీ. ఎందుకని? ఉన్నది తానే కనుక దాని మీద విరక్తి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? శివుడికి విరక్తి కాదు, అనురక్తి లేదు. ఎందుకని? ఉన్నదంతా తానే. ఇలా బహిర్ముఖం అయ్యేటువంటివి మనస్సు ఇంద్రియాలు గనక ఈ పంచేంద్రియాలని మనస్సుని నిగ్రహించి ఆ చైతన్య స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ఎలాగైతే కలలో నుండి మనం మేలుకున్నామో, అట్లాగే రేపు అక్కడి నుంచి మేలుకున్న వాళ్ళం ఇక్కడి నుంచి మేలుకోమని ఎందుకు అనుకోవాలి? ఎందుకు సందేహం? జాగ్రత్త ఇది, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత. సరేనా? అక్కడి నుంచి ఎప్పుడైతే మేలుకున్నాము, అక్కడి నుంచి మేలుకున్నాం కనుక ఇక్కడ కూడా మేలుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకని? శాస్త్రాలు, గురువులు, మహాత్ములు, ఆ దారిలో నడిచిన వాళ్ళు, నడుస్తున్న వాళ్ళు మనకు తోడుగా ఉండారు కనుక ఇక్కడ కూడా మనం మేలుకోగలం. కనుక ఇది జాగ్రత్త, జాగరణ, ఇది జాగరణ. ఓకే, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత. ఉత్తిష్టత, అరైజ్, జాగ్రత్త, అవేక్, ప్రాప్య వరాన్ నిబోధత. ఏంటది? స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ కాదు, అది మర్చిపోండి కదా. ప్రాప్య వరాన్, వరాన్ ప్రాప్య, గురువును పొంది నిబోధత, ఆ జ్ఞానస్థితిలో నువ్వు మెలుకో. కాబట్టి రాత్రి చీకటి, ఏమీ కనిపించదు, అక్కడ మేలుకొనున్నాను నేను. అండర్స్టాండ్ వాటి జాగరణ ఈస్, చీకటిలో ఏది కనిపించదు, కనిపించని చోట నేను మేలుకొనున్నాను. మేలుకొనుండి చూడడానికి కదా, అదే చూడాల్సింది లేదు, ఉన్నది ఒక్కటే. అక్కడ నేను మేలుకొనున్నాను జ్ఞానంలో. ఇది శివరాత్రి. ఆ స్థాయి కావాలంటే బహిర్ముఖం అయ్యేటువంటి ఇంద్రియ మనస్సుల్ని నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకోవడం ఉపవాసం, నిగ్రహించుకోవడం ఉపవాసం. అర్థమవుతుంది? కాబట్టి మనసుకి ఏది కావాలని అది ఫీడ్ చేయకుండా, ఇంద్రియాలకు ఏవి కావాలని అవి ఫీడ్ చేయకుండా అలా నిగ్రహించుకోవడం అనేటువంటిది ఉపవాసం. కాబట్టి పగటిపూట ఎక్కువ కార్యక్రమాల్లోనే మనం ఉంటాం గనక ఈ కార్యక్రమాల్లో నిగ్రహం తప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆగ్రహం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అనుగ్రహానికి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి చోట ఉపవాసం, ఇంద్రియ మనస్సుల్ని నిగ్రహించుకోవడం. రజోగుణం కంట్రోల్ అవుతుంది ఇక్కడ. రాత్రికి వచ్చేటప్పటికి తమోగుణం, ఏమీ తెలియనటువంటి శూన్య స్థితి. ఇది సత్యం అనుకునేటువంటి చోట నేను ఉపవాసంతో ఉన్నాను, ఇది సత్యం కాదని నాకు తెలుసు గనక. అది శూన్యం అనుకునే చోట నేను మేలుకొని ఉన్నాను. ఎందుకని? తమ ఆసీత్ తమసా గూఢమగ్రే, ఆ చీకటిలో కూడా ఉండేటువంటి వెలుగేమిటో అదే శివుడు గనక అక్కడ నేను వెలుకొని ఉన్నాను. ఇది శివరాత్రి. కాబట్టి పగలు ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, రాత్రి ఎందుకు జాగరణ? ఇందుకే జాగరణ. కాబట్టి కలలో, నీ కలలో ఎక్కడ నువ్వు, నీ చైతన్యం దూరంగా ఉన్నది. నీ కలలో అనేకమైనటువంటి విషయాలు నీ గోచరిస్తూ ఉండే, నా వస్తువులు గోచరిస్తూ ఉండే, ఎక్కడ నీకు చైతన్యం దూరంగా ఉంది చెప్పు కదా. మరి ఇదంతా శివమయమైనప్పుడు ఇప్పుడు ఎక్కడ నీకు శివుడు దూరం చెప్పు. మలయరాజ స్థలంలో ఒక అందమైనటువంటి శ్లోకం ఉంది, జ్ఞాపకం వస్తుంది టైం ఒకటి. ఎందుకనంటే శివరాత్రి రోజు శివానుగ్రహం మనకు కావాలి. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి. అయ్యా నిన్ను పొందాలంటే నీ అనుగ్రహమే కావాలి. మీ ఇంట్లోకి రావాలంటే మీ పర్మిషన్ కదా కావాలి. పక్కింటి పర్మిషన్ తీసుకున్నాను సరే, వాళ్ళ ఇంట్లో పో. పక్కింటి పర్మిషన్ తీసుకుని నా ఇంట్లోకి ఎట్లా వస్తావు, వాళ్ళ ఇంట్లో పో. కాబట్టి ఎవరింట్లో పోతున్నావో వాళ్ళ పర్మిషనే కావాలి. ఓకే, కాబట్టి అయ్యా శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి, శివజ్ఞానం నాకు కావాలంటే శివుని యొక్క అనుగ్రహమే కావాలి. అందుకని శివ నీ నామాన్ని పట్టుకున్న శివరాత్రి ఈ పర్వదినాన లింగోద్భవ సమయం నువ్వు అశుతోషుడివి, బొళాశంకరుడివి. చూడండి ఎందుకని, అది ప్రేమ. కాబట్టి ప్రేమమూర్తివి నువ్వు, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపం. అందుకే మేము భక్తి చేస్తూ ఉండేది. కనుక నీ నామం నీవు వేరు కాదు గనక శివ. ఎందుకని? మంగళస్వరూప. శివ అంటే మంగళస్వరూప. ఆ మంగళస్వరూపం ఏమిటో తెలుసా? రెండు ఉండడం కాదు, ఒకటి ఉండడమే మంగళస్వరూపం. ఇది శంకరాచార్య స్వామి. మళ్ళీ అట్టుపోతుంది, మళ్ళీ ఇది ఒకటి. ఇప్పుడు ఇది మలయరాజస్థానం అన్నా మళ్ళీ శంకర. శంకరాచార్య స్వామి మాండుక్య కారికా భాష్యంలో ఒక మాట అంటారు, ఏం చేస్తాం జ్ఞాపకం మర్చిపోవడం కొందరు అదృష్టం, జ్ఞాపకం రావడం కొందరు దురదృష్టం. కుతశ్చ అద్వైత శివ, ఓ కుతశ్చ అద్వైత శివ. శంకరాచార్య గారు ప్రశ్న, శివ శివుడు కుతః అద్వైత శివ. అద్వైతం ఏదైతే ఉందో రెండు కానిటువంటిది పరమాత్మ స్వరూపం, అది శివ మంగళస్వరూపం. ఎట్లా కుతః? శంకరాచార్య క్వశ్చన్, భాష్యం శంకర భాష్యం. దానికి ఆయన చెప్తాడు, శివ అనేది ఎట్లా అంటే ఇట్లా అని చెప్పాలి, అంతేనా? చెప్పడం. నానాభూతం పృథక్త్వం, మంచి భాష్యం ఇది. నానాభూతం పృథక్త్వం అన్యస్య అన్యస్మాత్ ఎత్ర దృష్టం తత్ర అశివం భవేత్. అయ్యా శివం అద్వైతము మంగళకరము ఎట్లా అని అడిగితే ఆయన అంటాడు, శివ అంటే మంగళకరం కదా, అశివ అంటే అమంగళం. అమంగళం అంటే ఏంటో చెప్తాను ఏంటండి అంటాడు. అది శంకర. శివుడు అద్వైతం ఎట్లా మంగళకరం అంటే, అయ్యా అమంగళం అంటే ఏంటో చెప్తాను నేను అన్నాడు. ఏంటంటే నానాభూతం పృథక్ త్వం, పృథక్త్వం నానాభూతం. ఇక్కడ ఉండేటువంటి ప్రపంచంలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా పృథక్, సపరేట్, వేరు. ఆయన వేరు, ఈయన వేరు, ఆమె వేరు, ఈమె వేరు, పక్షి వేరు, జంతువు వేరు, అది వేరు, ఇది వేరు, పృథక్త్వం. అన్యస్య అన్యస్మాత్ ఎత్ర దృష్టం, ఒకదాని నుండి ఒకటి ఏదైతే వేరు వేరుగా తెలుస్తూ ఉన్నాయో, ఆయన వేరు, ఈయన వేరు, ఆమె వేరు, ఈమె వేరు. అన్యస్య అన్యస్మాత్ ఎత్ర దృష్టం, ఎక్కడైతే అలా చూడడం జరుగుతూ ఉందో తత్ర అక్కడ అశివం భవేత్. అది అమంగళం అంటే. కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడాను ఒకరికన్నా ఒకరు వేరువేరుగా ఉండారని, భిన్నత్వం ఉందని, ద్వైతం ఉందని, ఎక్కడైతే ఒకరి నుండి ఒకరిని వేరుగా చూడడం జరుగుతూ ఉందో, అంటే నీ కలలో భవనం వేరు, నది వేరు, గోడలు వేరు, చిలుకలు వేరు, పక్షులు వేరు, చెట్లు వేరు, పండ్లు వేరు, భోజనం వేరు అని నువ్వు అనుకుంటే, నీ కలలో ఉన్నవన్నీ కూడా అన్ని రకాలుగా ఉన్నాయని నువ్వు అనుకుంటే అది అమంగళం. మంగళకరం ఏంటి? నువ్వే ఉన్నవారి రూపంలో ఇంకోటి లేదు. ఇది కాబట్టి ఎక్కడైతే వేరుగా ద్వైతంగా తెలుస్తూ ఉందో అది అమంగళం, అశివం భవేత్. ఇప్పుడు అర్థమైంది మీకు? అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైతే ఏకం గోచరిస్తూ ఉందో అది శివం, అది మంగళం. మరి అంతటా ఏకమై ఉండేటప్పుడు నువ్వు దూరమైంది ఎక్కడ? వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కంక్లూడ్ చేస్తాను. అంతటా అదే ఉండేటప్పుడు నువ్వు దూరమైంది ఎక్కడ? ఇక దానికి అంతటా సాగరమే, ఈ అల సాగరానికి దూరంగా ఉంది. అందువల్ల శశభృదివ శీతలత్వే శివా. ఇది ఒక అందమైన శ్లోకం వస్తూ ఉంది కనుక జ్ఞాపకం. శశభృదివ శీతలత్వే శివా దేవ శివస్వభావయేవత్వం అభ్యర్థ్యతాం ప్రయాతః కష్టం మన్మంద పుణ్యతయా శివుడి మీద 5 స్తోత్రాలు ఉన్నాయి, శివ పంచస్థవి. దాంట్లో మలయరాజస్థవంలో ఇప్పుడు నేను మీకు చెప్పిన శ్లోకం ఉంది. ఇప్పుడు శివ ధ్యానం చేస్తున్నాం అనుకో, శివుణ్ణి కూడా ఇప్పుడు శివుడే కాదు, కృష్ణుడైనా ఎవరైనా ఎంత ఒకటే, మనము భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ఈవెన్ ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా హృదయంలో ఏదో ఒక స్పందన కావాలి. అర్థమండి, సినిమాకు పోవడానికి టెంపుల్కి పోవడానికి తేడానే లేకపోతే ఏం పొందాలని మనం. ఇది లోపల నుంచి మనం తయారు చేసుకోవాలి, బయట నుంచి వచ్చేది కాదు. కొబ్బరికాయ బయట నుంచి తీసుకోవచ్చు, తలకాయ మాత్రం మంది అయి ఉండాలి. కాబట్టి పూజ చేయాల్సినటువంటిది మనమే, ధ్యానం చేయాల్సింది మనమే. అందుకని ఒక భావస్పందన ఉండాలి. ఇప్పుడు భావస్పందన చూడండి ఎట్లా ఉందో. ఓం నమ శివాయ అని చెప్పబోతూ ఉన్నాడు, ఈ లోపల అంటాడు హే శివ శశభృదివ శీతలత్వే త్వం దేవా. దేవు, దేవు శబ్దం ప్రకాశం మీకు తెలుసు. అందుకని సీతమ్మ వారిని చూసినప్పుడు దేవి, మొట్టమొదట సీతాదేవి అనే పేరు రావడానికి దేవి అనే పదం పలికింది హనుమంతుడు. అర్థమవుతుంది? ఎందుకంటే ప్రకాశం, దివ్ అనేటువంటి ధాతు, దివ్య అంటే ప్రకాశం, తనకు తానుగా ప్రకాశించేటువంటిది, అందువల్ల దేవహ అనేటువంటిది. కాబట్టి నీ తండ్రికి నీ అంతట నువ్వు కనిపించావమ్మా, ఆయనేమి నిన్ను కనలేదు, నిన్ను కన్నాడు. ఆయన నిన్ను కనలేదు, కన్నాడు. కాబట్టి భూమి దున్నుతూ ఉంటే నువ్వు దొరికావు, నగలు పెట్టుకుని దున్నుతూ ఉన్నాడు భూమిని, నువ్వు దొరికావు యజ్ఞశాలలో. కాబట్టి నువ్వు కనపడితే ఆయన చూశాడు, కానీ తనకై తాను కన్నవాడు కాదు. ఎవరు? జనక మహారాజు. కాబట్టి ఈ అశోకవనంలో నువ్వు ఎక్కడున్నావో నాకు కనిపించడం లేదు, నీ తండ్రికి నీ అంతటా నువ్వు ఎట్లా కనిపించావో నీ బిడ్డకు కూడా నువ్వు అట్లా కనిపించావు మాంజనేయ స్వామి. అందువల్ల దేవి అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించాడు. అట్లాగే ఇక్కడ కూడాను దేవా చూడండి, శివుణ్ణి పక్కన శివ అన్నాడు సరిపోయింది, మళ్ళీ దేవా. ఇవన్నీ వ్యాఖ్యానం రాస్తే ఇట్లాంటి అంత వస్తాయి. ఎందుకనంటే శశభృదివ శీతలత్వే త్వం శివా దేవ శివస్వరూపయేవా. ఏ పరమశివ శశభృతివ, ఆ చంద్రుని యొక్క ప్రకాశంలాగా, చంద్రుని యొక్క వెన్నెల్లాగా శీతలత్వే శివా. ఆయనలో ఆ చల్లని వెన్నెలను కురిపించేది ఎట్లా ఉందో, చల్లని అనుగ్రహాన్ని అందించేటువంటి వాడివి నువ్వు, శివుడివి దేవా. శివస్వభావయేవత్వం త్వం, నీ స్వభావం ఏమిటో తెలుసా? శివ మంగళకరుడివి, శుభకరుడివి. అటువంటి నిన్ను చూడండి తమాషా. అభ్యర్థ్యతాం ప్రయత, చంద్రుడు చల్లగా వెన్నెలను కురిపిస్తూ ఉంటే ఆ మైదానంలో నిలబడి హే చంద్రుడా నా మీద వెన్నెలను కురిపించు అని అడగడం ఎట్లాగైతే ఉందో,
అభ్యర్థ్యతాం ప్రయాతః.
నిన్ను ప్రార్థించి, నిన్ను ధ్యానించి, నీవు మొరపెట్టుకొని శివా నన్ను కాపాడు, శివశివా 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 అని నేను ఈ విధంగా నీ కోసం ప్రార్థనలు చేసి, ధ్యానాలు చేసి, జపాలు చేసి నిన్ను పొందుతున్నానంటే కష్టం
మన్మంద పుణ్యతయా,
మన్మంద పుణ్యతయా, మత్ మంద పుణ్యతయా. నా పుణ్యం స్వల్పంగా ఉండడం వల్ల, మంద పుణ్యం నాది అల్పంగా ఉండడం వల్ల ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరమైన విషయం. అన్ని చోట్ల చంద్రుని యొక్క వెన్నెల విరజిమ్మబడుతూ ఉండేటప్పుడు చంద్రుడా నా మీద వెన్నెల గురిపించు అని నేను ఎట్లా అడుగుతాను? శివ, ఉన్నదంతా నువ్వే కదా, రెండవ వస్తువు లేదు, అంతటా నువ్వు నిండి నిబిడీకృతమైనప్పుడు ఎక్కడా నాకు గోచరించగా శివ శివ అని నేను అంటున్నానంటే ఇక్కడ నువ్వు లేకనా, నాకు పుణ్యం లేకనా అని మలయరాజస్తవంలో ఏడుస్తూ ఆ మలయరాజు శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే, అంటే ఇటువంటి భావనకి శివహృదయం కదులుతుంది. అట్లా శివహృదయం కదులుతుంది, అట్లా భక్తుడు కదిలిస్తాడు. మొదట మన హృదయం కదులుతుంది, హృదయంలో ఉండేవాడే గనక ఇప్పుడు ఇది ఎత్తుకొని వస్తున్నాం మనం ఊరేగింపు. మధ్యలో ఇట్లంటే ఆయన కదలతాడా? లేదు. ఇప్పుడు చూడలే మీరు దారిలో, మధ్యలో ఇట్లంటారు ఎవరన్నా అన్నప్పుడు ఆయన కూడా మన హృదయంలో ఎవరుండరు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశర్జన తిష్టతే గీత. మన హృదయాల్లో ఉండేది ఈశ్వరుడే. మన హృదయం ఎట్లా స్పందించింది అనుకోండి, ఆయన మన హృదయం రాయి బండ బండ ఆయన ఆయన ఎట్లా కదిలేదు? నీళ్లు కదులుతాయేమో కానీ బండలు కదలడం మనం ఎక్కడన్నా? బండలు కొండలు కదలవు, నీళ్లు కదులుతాయి, నదులు ప్రవహిస్తాయి. ఆ విధమైనటువంటి మృదుత్వం, ఆ విధమైనటువంటి భావుకత, సుకుమారత్వం మనలో కావాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం? అందువల్ల పరమాత్మని సభంగ శ్లేషతో కూడా పట్టుకున్న వాళ్ళు ఉండరు శివుణ్ణి, ఎందుకంటే ఆయన వీక్నెస్ అందరికీ తెలుసు. ఈరోజు ప్రార్థించి శివశివ శివశివ అని ఈరోజు ఆయన కృపకు పాత్రులు కాని వాళ్ళు ఎవరు? నా ఆ హృదయం ఉండాలి కానీ ఊరికాడు మనం కూర్చొని ఓం శివాయ నమ శివాయ అంటే ఆయనకి అదేం టచ్ కాదు, ఎందుకంటే ఇది బండ ఇది, ఈ బండను మనం భరించలేమా. కానీ ఆ స్పందన స్పందన తెనాలి రామకృష్ణుని పురుట బాబా, ఇది ఒకటి తమాషా పురుట బాబా పూవట తలపై పూవట జాబిల్లి. చిన్నప్పుడు చదువుకున్నది అది కూడా మర్చిపోయారా? పుర్రట బాబా తలపై పూవట జాబిల్లి, వల్వభూచట వల్వభూచట చూడ ఉళుక్కవట ఉళ్ళులుక్కవట అరయంగనట్టి హరుణకు జే జే. హరుణకు జే జే, శివుడికి జై కొట్టాడు. ఎంత బాగా కొట్టాడు చూడండి, పుర్రట బాబా సాక్షర పదం. దీన్ని రాయడం మహాకష్టం, రాయండి. పుర్రట బాబా జనాల రామకృష్ణుడితో బాధ ఇది. ఇప్పుడు పుర్రట అంటే ఎట్లా రాసేది? అది మళ్ళీ అనమంటాం మనం. అతను మళ్ళీ ఏమంటాడు? పుర్రట బాబా. ఎంత బాబా అంటే వాహనం, బాబా అంటే వాహనం. అత తెలుగు ఆయన వాహన వాహనం ఎవరు తెలుసా? పుర్రట తమాషండి తిరిగాక అంటే సాక్షర పదాల్ని అర్థం చేసుకోలేనటువంటి వాటిని పశువులు అంటారు. అర్థమవుతుంది, అందుకని వాటికి ఉండలే. ఇప్పుడు అక్షరం లేదు చూడండి అక్కడ, పుర్రట అంటే ఇప్పుడు కుక్క అనుకోండి, ఇదేంటిది రాయండి, పుర్రట లేదు పోతా ఉంటుంది తమాషా. మీరు చూడండి ఎదురుపండి, పుర్రట అక్షరం లేదు. అర్థమవుతుందే? సాక్షర పదాన్ని అర్థం చేసుకోలేనటువంటి దాన్ని పశువు అంటారు. కాబట్టి బాబా తమరి వాహనం అర్థం కనిపడదు. బాబా అంటే వాహనం. ఇప్పుడు ఈయన వాహనం ఎవరు? అందుకని అయ్యా పుర్రత బాబా తలపై పువ్వట జాబిల్లు. కాబట్టి త్రువట బాబా ఆ పశువు ఏదైతే ఉందో నంది, అది నీకు వాహనం త్రువట తమాషండి. అట్లా కంటులే కుడితి దగ్గర కనుక చూస్తే మనకు అర్థం అవుతాయి. అవి తాగేటప్పుడు ఇట్లాగంటే ట్రు అంటాయి. అది తెనాలి రామకృష్ణుడు రాయగలిగాడు తమాషండి. ట్రులట బాబా తలపై పూవట జాబెల్లి వల్వ భూచట. వల్వ వలువ వలువ వల్వ. కాబట్టి వలువ నువ్వు కట్టుకునేటువంటి వస్త్రం, పైనుండేటువంటి శశిరేఖ, చంద్రుడు ఏదైతే ఉన్నాడో ఆయన జాబిల్లి పువ్వట తలపై జాబిల్లి. నీ తలలో పువ్వులాగా పెట్టుకుని ఉన్నావు చంద్రుణ్ణి. తరువాత వల్వభూచట, ఎంత అందమైన నువ్వు కట్టుకునేటువంటి వస్త్రం ఉంది అది బూచి. చూసారా? అంటే భయంకరమైంది. ఏంటా భయంకరమైంది? గజ చర్మం అటువంటి దాన్ని కట్టుకుని ఉన్నావు, అది బూచట అనేది. మన వాళ్ళు పూర్వం హే చిన్నపిల్లలున్నా పడుకో బూచొస్తాం బూచొస్తుంది అని. దీన్ని తెలియక ఏం చెప్పేవాళ్ళు అంటే బూసు దొరలా అందరు ఇట్లాగే చెప్పేవాళ్ళు. మీకు కూడా ఇదే ఉంటారు మీరు. ఆయన బూసి అని ఒక ఆయన ఉన్నాడు ఎవరు, ఇది మన వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు. ఆయన ఉన్నప్పుడు అంటే లార్డ్ ఆర్ బ్రహ్మాండంగా ఉండేది లాండ్ ఆర్డర్. ఇప్పుడు కనుక ఉండి ఉంటే కాశ్మీర్లో తెలిస్తే తెలుస్తుంది ఆయన లాండ్ ఆర్డర్. సరేనా? ఆయన్ని చూసే పిల్లలు కూడా ఆవిగా వస్తున్నాడు బూసి అంటే నిద్రపోయేవాళ్ళని. కాదు, తెనాలి రామకృష్ణ టైంలో ఉంది తెలియక కర్మ. ఇది బూచి. వల్వభూచట చూడ ఉళ్ళు కవ్వట. శివుడికి అర్థం కావాలి ఈ పద్యం. చూడండి, త్రువ్వట అక్కడి నుంచి మొదలై ఉళ్ళుల కవ్వట. ఉళ్ళు లుక్ అంటే మాయా. ఉళ్ళు లుక్ అంటే మాయా. చూడ బాగా పరిశీలించి చూస్తే జ్ఞానంతో ఉళ్ళు లుక్ మాయా అవ్వట లేని లేదన్నారు. అవ్వ లేని లేదు ఉళ్ళు కవ్వట. కాబట్టి అయ్యా నీకు ఆ ఎద్దే వాహనము, నువ్వు చంద్రశేఖరుడివి, గజ చర్మాన్ని ధరించుండావు. అర్థమైందే? ఇటువంటి నీ యొక్క స్వభావాన్ని, నిన్ను ప్రేమిస్తూ నీ స్వరూపాన్ని చూస్తూ నిన్ను గనక నేను ధ్యానిస్తే చూడా ఊళ్ళుల్లో కవ్వట. మాయ మిగిలే అవకాశమే లేదు, మాయ ఉండేందుకు అవకాశమే లేదు. ఇది శివరాత్రి అంటే శివాస్ నైట్. నోనో శివాస్ లైట్, నాట్ శివాస్ నైట్, శివాస్ లైట్. తమ ఆసీత్ తమస గుడమగ్రే. కాబట్టి ఆ చీకటిలో ఉండేటువంటి వెలుగు పెంచీకటి కవల ఎవడు ఏ కాకృత ఈ వెలుగు పోతన మహాభాగవతం. కాబట్టి ఈ అంధ తమ ప్రవిశంతి ఇవన్నీ చూసాం మనం ఉపనిషత్తుల్లో కూడాను. తమసహ పరం అర్కవర్ణం ఏది? ప్రాతస్మరణ స్తోత్రం. తమసహ పరం అర్కవర్ణం. కాబట్టి ఆ చీకటి వెనుక దేదీప్యమానంగా అర్కవర్ణం సూర్యప్రకాశంతో శోభించేటువంటి వాడు, ఇది శివరాత్రి. కనుక అరయగా అటువంటి వాడిని చూడ, అటువంటి శివుణ్ణి నేను భజిస్తూ ఉన్నాను. అర్థమవుతుంది? కాబట్టి శివనామం చెప్పేటప్పుడు గాను తెనసోకనోరు తీయగయగునట్లు నామ తీపి మనసు నవహించే. తెనసోకనోరు తీయగయగునట్లు. కొద్దిగా ఒక తేనె అట్లా బొట్టి వేసుకున్నాం అనుకోండి, వెంటనే టైం పడుతుందా? ఇప్పుడేగా సార్ వేసుకున్నారు ఒక 5 నిమిషాలు ఉన్నాయి. ఏది తీపి తెలియడానికి? నో, నాలుక మీద తేనె బొట్టు పడడం తీపెట్లాగైతే తెలుస్తూ ఉందో అట్లాగే
నామ తీపి మనసు నవహించే శివ
నామ తీపి హే నమ శివాయ శివాయ నమ శివునకు నమ నమస్కారం. ఆ శివ శబ్దం మంగళం గనక చంద్రుడి యొక్క వెన్నెల్లో ఉంటే ఎట్లాగైతే తడిచిపోతూ ఉన్నామో అట్లాగే ఈ చల్లని నీ యొక్క అనుగ్రహంలో మేము తడుస్తూ ఉన్నాం. కాబట్టి నాలుక మీద తేనె పడ్డప్పుడు తేనె వెంటనే అంత తీయదనాన్ని ఇస్తే మామూలు తేనె పువ్వుల్లో వచ్చినటువంటి తేనె కానీ హే పరమశివ నీ నామ తీపి అది ఎట్లా ఉండాలి అది మనసును ఆవహిస్తే కనుక నామం చెబుతూ ఉంటే తీయదనం ఉందో లేదో అది ఒకటి తెలుసుకోవాలి. సపోజ్ తేనె వేశా చూడండి సార్ మంచి తేనె రుచి ఏమి లేదండి అవునా డాక్టర్ దగ్గర పోదాం ఎందుకంటే నేను నాకు రుచిగా ఉండి నీకు తేనె తీయగా లేదు అని అంటే నాలుక చెడిపోయిందని అర్థం కమాన్ డాక్టర్ దగ్గరికి పోదాం. కనుక భగవన్ నామం చెప్పినప్పుడు శివనామం చెప్పినప్పుడు రామనామం చెప్పినప్పుడు కృష్ణనామం చెప్పినప్పుడు నీకు అందులో మాధుర్యం గోచరించడం లేదు అంటే మనసు పలుపుల విధాలుగా పోతూ ఉందంటే ఆ రుచి తెలియకపోవడం ఏమిటో ఇది మాయ. ఇది శివనామంతోనే పోవాలి. కనుక మనం నామం చెప్పేటప్పుడు కూడా ఇది భగవంతుని యొక్క నామం దాని యొక్క మాధుర్యం దాని యొక్క తీయదనం అది అనుభవిస్తూ ఉండాలి. కనుక శివుడిలో బాహ్య స్మృతులైనటువంటి స్థితి ఏకమైనటువంటి అద్వైతమైనటువంటి సత్తా స్వరూపం అందువల్ల ఆయన విరక్తి అంటే వైరాగ్యం అంటే ఇది వైరాగ్యం. అంతేగాని దేని నుండో విడిపడిపోవడం కాదు విగత రాగహ కాదు విశేషణ రాగహ కాదు ఈ రెండు కాదు తనకన్నీ అన్యంగా రెండవది లేనిటువంటి స్థితి ఇది శివుని యొక్క అద్వయానంద స్థితి అఖండానంద స్థితి ఇది స్వరూప స్థితి. రెండవది పరోపకారం శివుడిలో ముఖ్యంగా శివరాత్రి ఎందుకు పరోపకారం తెలుసా ఎందుకు పరోపకారం ఆయనకి నేనేదో చేశానని కాదు ఇది లేనిపోయిన అహంకారం మళ్ళీ ఎందుకని మళ్ళీ పృథక్త్వం మీకు అర్థమవుతుంది మళ్ళీ పృథక్త్వం నానాభూతం పృథక్త్వం ఆయనకి లేదు నేను ఇచ్చాను నేను ఆయనకి సహాయం చేశాను ఆయన లేనివాడు నేను ఉన్నవాడిని ఆయన వేరు నేను వేరు నాకే నా చెయ్యి కలిపి భోజనం నా నోటికి అందిస్తూ ఉంది ఇక్కడ అందించేది చెయ్యి అందుకునేది నోరు అది కూడా ఏం పెద్దగా ఉంచుకోవడం లేదు అది లోపల తోసేస్తూ ఉంది అది పోయి పొట్టలో పడుతుంది అక్కడేం అక్కడ కూడా జీర్ణక్రియ జరుగుతూ ఉంది అవి మళ్ళీ దేహానికి అంత అందుతూ ఉన్నాయి ఇదంతా టోటల్ నేనే ఎక్కడికి ఏది పోయి ఎలా తిరుగుతూ ఉండినా అంతటా శివుడిలోనే తిరుగుతూ ఉంది శివుడికన్నా నేను భిన్నంగా లేను ఇది పరోపకారం. కాబట్టి నాకేం జరుగుతుంది అనేది ప్రత్యేకంగా లేదు ఎప్పుడు నాకేమన్నా జరుగుతుంది అనుకుంటానంటే నేను వేరుగా ఉంటే ఇది చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు కనపడుతుంది. అందువల్ల శివస్వరూపం పరోపకారం అయితే ఇటువంటి శివ లక్షణాలు ఉండేటువంటి కుటుంబాలు కూడాను మంగళకరంగా ఉంటాయి అందుకని గృహలక్ష్మి అన్నారు అర్థమవుతుంది గృహదుర్గ లక్ష్మి ఎందుకు గృహలక్ష్మి అని సమస్య చూడండి మారింది పూర్వ రోజుల్లో చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే భార్య భర్త పిల్లలు వాళ్ళందరూ చేసి పెట్టాం అదే ఒక రోజు హ్యాపీగా వచ్చేసి పక్కింటి ఆవిడతో మాట్లాడుతుంటుంది ఏమిటమ్మా నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా మధ్యాహ్నం వరకు భోజనం చేసి నువ్వు బయట రావు నువ్వు అందరు చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఉంటావు ఈ రోజు ఏంటి 9:30 వచ్చేసావు అంటే చేసేసాను లేండి ఏం అప్పుడు చేసావు అన్ని చేసావు నువ్వు చాలా చేస్తావు కదా ఈ రోజు ఏం చేయదలుచుకోలేదు ఎందుకు చేయదలుచుకోలేదు పచ్చడే ఉగాదే ఎందుకని పచ్చడి అప్పుడు చెప్తుంది ఏం లేదు మా వారు ఊరికి వెళ్ళారు మా పిల్లల సెలవులు వాళ్ళు తాతగారు ఊరికి వెళ్ళారు ఆయన ఈరోజు ఉదయమే వెళ్ళాడు వరంగల్ ఎల్లుండి కానీ రాడు అందుకని ఎందుకో పచ్చడితో తింటే సరిపోదు. అయితే రోజు ఆ తల్లి కష్టపడి చేస్తున్నది ఎవరికి భర్తకి పిల్లలకి కష్టపడే తాను వాళ్ళ కోసం అందుకని పూర్వ రోజుల్లో చివర్లో తినేవాళ్ళు భోజనం స్త్రీలు అనుకుంటున్నానే నేను చూసింది దాన్ని లాస్ట్లో తింటారు భోజనం ఇప్పుడు తినేసి అక్కడ అంటే అప్పుడు డైనింగ్ టేబుల్ లేవు ఇప్పుడు ఆ టేబుల్ మీద పెట్టేసి ఉన్నాను ఆయన చూసి ఇది ఒకటే ఉంది వంకాయ, ఒక్క వంకాయ ఎట్లా చేసి ఉంటుంది, నాలుగు చేసి ఉంటుంది, మూడేమైనా ఆమె తిని ఉంటుంది. అర్థమైంది. కాబట్టి ఈ లక్షణం పూర్వ రోజుల్లో అలా వస్తూ ఉండింది. సరేనా, ఇదంతా కూడా శివ కుటుంబం. ఓకే, కాబట్టి శివ అంటే మంగళస్వరూపుడు, మంగళస్వరూపుడు అంటే అద్వైతా శివ, రెండో వస్తువు లేనటువంటి స్థితి. కనుక ఈరోజు మనం రెండింటినీ గుర్తిస్తూ ఉండినా, కళలో అనేకం గుర్తిస్తూ ఉండినా, మేలుకున్న తర్వాత ఒకటే నేను తెలుసుకున్నట్టుగా, ఈ మెలకువలో ఈ జాగ్రత్తలో అనేకం తెలుస్తూ ఉండినా, జ్ఞానస్థితిలో ఏకమై భాషించేటువంటి శివుణ్ణి దర్శించినప్పుడు అందరి అవసరాలు అందరితో ముడిపడి ఉన్నాయి. ఎందుకని తెలుసా? ఏ ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కటి ఈ ప్రపంచంలో దేని నుండి విడిపడి లేదు. ఇది శివస్వరూపం, ఇది శివరాత్రి, ఇది లింగోద్భవం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.